ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत्सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैश्चिकी मूकं करोति वाशालां भंगुं लङ्गायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनचारिणां परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरां कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्ग्रये। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो महावदन्याय कृष्णप्रेम प्रदायते कृष्णाय कृष्णचैतन्या नाम्ने गौरत्विषे नमः। नमो ब्राह्मण्यदेवाय गोब्राह्मणहिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभो नित्यानन्द श्री अद्वैत गदाधर
श्रीवासादि गौरभक्तवृन्द।
हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। निरंदरा श्रीमद्भागवतम की श्रील प्रभुपाद की गौर प्रेमानंदी। रीडिंग फ्रॉम श्रीमद्भागवतम कैंटो 10 चैप्टर 64 टेक्स्ट एंटाइटल द डिलीवरेंस ऑफ किंग नृगा। शर्मा जय तांतवय पाशै भद्वा पतितम् अर्बका नासक्नुरन् समुद्धार्तुम् कृष्णाय आचख्यु उत्सुका। चर्मजैस्तान्तवैपासै भद्वा पतितमर्भका नाशक्नुरन् समुद्धार्तुम् कृष्णाया चक्षुरुत्सुका च சர்மஜேஸ்தாந்தவைபாசே பத்வா பதிதமர்பகா நாசக்னுரன் சமுத்தார்த்தும் கிருஷ்ணாய சக்ஷுருசுகா சர்மஜைஸ்தாந்தவைபாசே பத்வா பதிதமர்பகா நாசக்னுரன் சமுர்தார்த்தும் கிருஷ்ணாய சக்ஷுருசுகா சர்மஜை மேட் ஆஃப் லெதர் தாந்தவை அண்ட் மேட் ஆஃப் ஸ்பந்த்ரெட் பாஷை வித் ரோப்ஸ் பத்வா அட்டாச்சிங் பதிதாம் த ஃபாலன் கிரீச்சர் அர்பகா த பாய்ஸ் நாசக்னுரன் they were not able samudhartham to lift out krishnaya to lord krishna achakyu they reported usuka excitedly translation purport given by his divine grace ac bhakti vedanta swami shri prabhupada ki translation they caught on to the trapped lizard with leather thongs and then with woven ropes but still they could not lift it out so they went to Lord Krishna and excitedly told him about the creature purport Srila Jiva Goswami explains that because in this chapter the Yadu boys even Sri Pradyumna are described as quite young this must be an early pastime Please repeat the translation. They caught on to the trapped lizard with leather thongs and then with woven ropes. But still, they could not lift it out. So, they went to Lord Krishna and excitedly told him about the creature. Om Ajnana Timirandasya Jnananjana Shalakaya சக்ஷுரன்மிலிதம் ஜேனா தஸ்மை ஸ்ரீ குரவே நமஹ ஸ்ரீ சைதன்யாமனோபிஷ்டம் ஸ்தாபிதம் ஜேன பூதலே ஸ்வயம் ரூப கதா மஹ்யம் ததாதி ஸ்வபதாந்திகம் நமா ஓம் விஷ்ணு பாதாய கிருஷ்ண பிரஸ்தாய பூதலே ஸ்ரீமதே ஜய பதாக ஸ்வாமினிதி நாமினே நமாச்சாரிய பதாய நிதாய கிருப பிரதாயினே கௌர கதா தாமதாய நகர கிராமதாரிணே நமா ஓம் விஷ்ணு பாதாய கிருஷ்ண பிரஷ்டாய பூதலே ஸ்ரீமதே பக்தி வேதாந்த ஸ்வாமினிதி நாமினே நமஸ்தே சாரஸ்வதி தேவே கௌரவாணி பிரச்சாரிணே நிர்விசேஷ சூன்யவாதி பாஷ்யத்ய தேசதாரிணே ஜெய் ஸ்ரீ கிருஷ்ண சைதன்ய பிரபு நித்யானந்தோ ஸ்ரீ அத்வைத கதாதரோ ஸ்ரீவாசதி கௌர பக்த விருந்தோ ஹரே கிருஷ்ண 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 ஹரே 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 ராம 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 ஹரே 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 கிருஷ்ண ஈரோசு மன ஸ்ரீமத் பாகவதம் தசமஸ்கந்தமு 64 அத்தியாயம் 4 ஸ்லோகம் நிச்சி சர்ச்சించుకుంటున్నా ஏக அத்தியாயம் பேரு நிருக மகாராஜுன் விடுதல செய்யுட உத்தரிச்சுட సో దీనికి పూర్వపు శ్లోకాల్లో మనకు తెలియబడుతోంది ఈ యదు వంశపు కుమారులైనటువంటి సాంబ ప్రద్యుమ్న చారు భాను గద వీళ్ళందరూ కూడా అడవికి వెళ్లారు వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు బాగా ఆడుకుని అలసిపోయిన తర్వాత నీటి కోసం వెతుకుతూ ఉన్నారు దగ్గరలో వాళ్ళకు ఒక బావి కనపడింది ఆ బావి దగ్గరికి వెళ్లారు కానీ ఆ బావిలో నీళ్లు లేవు ఆ బావి ఎండిపోయింది కానీ బావిలో ఏం కనపడింది వాళ్ళకి ఒక పెద్ద బల్లి రిజర్ట్ ఒక తొండ లాంటిది ఒక ఊసర బిల్లు లాంటిది వాళ్ళకి ఆ బావిలో కనపడింది. సో ఏం చేశారు ఈ పిల్లలంతా కూడా, శ్రీరాధా గోవింద శ్రీశకి బృందకి, ఈ పిల్లలందరికీ చాలా ఆశ్చర్యం కలిగింది. ఈ యొక్క వింత జంతువుని జీవిని చూసి చాలా పెద్ద ఆకారంలో ఉంది. మనం కూడా చూసాం ఈ బల్లులు, ఈ తొండలు, ఈ ఊసర విల్లులు మనం కూడా చూస్తూ ఉంటాం. కానీ అతి పెద్ద కాయంతో ఉంది ఇది, అబ్నార్మల్ సైజ్. ఏదైనా అబ్నార్మల్ సైజ్ చూస్తే ఆశ్చర్యం ఇస్తుంది. అదేవిధంగా ఈ పిల్లలందరికీ కూడా ఆశ్చర్యం ఇస్తుంది. ఇంతవరకు వాళ్ళు అంత పెద్ద లిజర్డ్ని, బల్లిని చూడలేదు. ఆశ్చర్యం వేసి అది ఎట్లుంది, ఒక కొండ మాదిరి ఉందంట. ఇట్ లుక్ లైక్ ఎ హిల్. ఒక కొండ ఎంత పెద్దది ఉంటుంది, అంత పెద్ద కొండ మాదిరి కనపడింది ఈ యొక్క బల్లి. ఆ బల్లిని చూసి ఈ పిల్లలందరికీ చాలా జాలి కలిగింది. పాపం దాంట్లో పడిపోయి, ఆ నూతిలో పడిపోయి బయటకు రాలేక అది ఎప్పుడు పడిపోయిందో తెలియదు. వీళ్ళందరూ కూడా జాలి పడ్డారు, అనుకున్నారు దీన్ని బావి నుంచి బయటకు లాగాలని. కానీ వీళ్ళ వల్ల వీలవుతుందా, పెద్ద కొండని బావిలో నుంచి బయటకు లాగాలంటే ఎంత కష్టం. అందుకని పిల్లలు ఎంతో ప్రయత్నించారు. అక్కడ ఉన్నటువంటి చర్మపు తాళ్ళు మాదిరి చేసి చర్మాన్ని, అక్కడ ఉన్నటువంటి తాళ్ళని వీళ్ళు ఉపయోగించి దాన్ని బంధించి బయటకు లాగాలని ప్రయత్నం చేశారు. కానీ వీలు కాలేదు. తర్వాత ఏం చేశారు, ఈరోజు శ్లోకం అది. సో కృష్ణుడి కాడికి వెళ్ళారు. ఎంతో ఆశ్చర్యంతో వాళ్ళ కృష్ణుకి ఈ యొక్క వింత జీవి గురించి వాళ్ళు వివరిస్తూ ఉన్నారు. సో జీవ గోస్వామి ఆయన యొక్క వివరణల ప్రకారం ఇక్కడ చెప్పడం జరిగింది, యదువంశీయులంతా కూడా చిన్న చిన్న పిల్లలుగా ఉండి ఉండొచ్చు. అందుకనే ఇది చాలా మునుముందున్నటువంటి లీలల్లో ఒక లీల అయి ఉండొచ్చు. వీళ్ళందరూ చిన్న పిల్లలుగా ఆ యొక్క బలిని లాగలేక కృష్ణుని కడకు వెళ్లి ఆయనకి తెలియజేస్తున్నారు. చాలా చిన్న భాష్యాన్ని ఇచ్చారు ప్రభుపాదు వారు. దీని గురించి కొద్దిగా నేను వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. అందుకని ఎందుకు ఇదంతా కూడా జరిగింది అని అంటే తర్వాత శ్లోకాల్లో మనకు అర్థమవుతుంది. ఎవరి బల్లి ఎందుకు ఆ రకంగా జరిగింది, ఎందుకు ఆ బల్లి శరీరాన్ని ధరించారు. సో ఇదంతా కూడా చూస్తే ఈ ఇంద్రగ మహారాజు యొక్క కథనం. ఎట్లా ఇంద్రగ మహారాజు, ఆయన గొప్ప రాజు, ఇష్వాకు వంశంలో వస్తున్నటువంటి రాజు. ఆయన దానాలు ఇచ్చేది. ఇంతకుముందు రోజుల్లో రాజు అని అంటే చక్కగా దానాలు ఇచ్చేవారు. ఎవరికి ఇచ్చేవాళ్ళు దానాలు, బ్రాహ్మణులకు ఇచ్చేవాళ్ళు. ముఖ్యంగా బ్రాహ్మణులు బాగున్నట్లయితే సమాజం అంతా బాగుంటుంది. బ్రాహ్మణులు ఆ యొక్క క్లాస్, ఆ యొక్క రేస్ని వాళ్ళు భద్రపరిచేవాళ్ళు, సుఖంగా చూసుకునేవాళ్ళు. ఎందుకంటే బ్రాహ్మణులు బాగున్నట్లయితే ఆ యొక్క సమాజము బాగుంటుంది. అందుకని రాజుల యొక్క కర్తవ్యం ఈ బ్రాహ్మణుల యొక్క సమాజాన్ని, బ్రాహ్మణ సమాజాన్ని చక్కగా చూసుకోవడం. అందుకని రాజులు ఇంతకు పూర్వం గొప్ప గొప్ప దానాలు చేసేవాళ్ళు. ముఖ్యంగా ఈ గోవుల్ని దానం ఇచ్చేవాళ్ళు. ఎందుకు బ్రాహ్మణులకి గోవులు కావాలి, ఎందుకు గోవులు పాలు పిండుకొని తాగేదానిక. బ్రాహ్మణులు అంటే యజ్ఞాలు చేసేవాళ్ళు, పాలు కూడా పిండుకొని తాగుతారు, యజ్ఞాలు కూడా చేసేవాళ్ళు. యజ్ఞానికి కావాల్సినటువంటి సామగ్రి అంతా కూడా గోవు నుంచి వాళ్ళు పొందేవాళ్ళు. యజ్ఞానికి ఈ పిడకలు కావాలి, యజ్ఞానికి నెయ్యి కావాలి, యజ్ఞానికి క్షీరం కావాలి. ఈ రకంగా గోవు నుంచి వచ్చేటువంటి పదార్థాలన్నీ కూడా వాళ్ళు చక్కగా యజ్ఞాలకు ఉపయోగించేవాళ్ళు. అందుకని వాళ్ళకి అసంఖ్యమైనటువంటి గోవులు ఇచ్చేవాళ్ళు. ఆ గోవులను పెట్టుకుని వాళ్ళు చక్కగా యజ్ఞాలు చేస్తూ ఈ సమాజం యొక్క కళ్యాణం కొరకు వాళ్ళు తోడ్పడేవాళ్ళు. అందుకని ఈయన కూడా రాజు చాలా గోవులను ఇచ్చాడు. ఒక బ్రాహ్మణుడికి చాలా గోవులు ఇచ్చాడు. కానీ ఈయన దురదృష్టం ఏంటంటే ఈయనకు తెలియకుండానే ఇచ్చినటువంటి దానంలో నుంచి ఒక గోవు మళ్ళీ తిరిగి వచ్చి ఈయన మందలో చేరిపోయింది. ఆ విషయం ఈయనకు తెలియదు రాజుకి. బ్రాహ్మణులు వస్తూ ఉన్నారు, ఈయన దానం ఇస్తూ ఉన్నాడు. దానం ఇచ్చినటువంటి మందలో నుంచి ఒక గోవు వచ్చి మళ్ళీ తిరిగి రాజుగారి మందలో చేరిపోయింది. ఆ విషయం రాజుకు తెలియక మళ్ళీ ఈ యొక్క గోవుని ఇంకొక బ్రాహ్మణుడికి దానం ఇచ్చాడు. ఇంకొక బ్రాహ్మణుడి గోవుని తీసుకుపోతూ ఉంటే ఆ ముందర దానం పొందినటువంటి బ్రాహ్మణుడు వచ్చి అడుక్కున్నాడు, ఇది నా ఆవు అని చెప్పి. ఈ బ్రాహ్మణుడు చెప్తున్నాడు, లేదు నా ఆవు అని చెప్పి ఇద్దరు వాదులాడుకుంటూ ఉన్నారు. నాది 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 ఎవరిదని చెప్తాం ఇక్కడ. ఇంతకు ముందు ఆయనకి ఇచ్చేశాడు, మళ్ళీ అది చేరిపోయింది ఈ మందలో, మళ్ళీ ఈ బ్రాహ్మణుడు కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఎవరిది ఆవు? ఇద్దరు బ్రాహ్మణులు తిరిగి రాజుగారి దగ్గరికి వచ్చారు. రాజును ప్రశ్నిస్తున్నారు, నిలదీస్తున్నారు, ఎవరిది ఆవు చెప్పు. మొదటి బ్రాహ్మణుడు అంటున్నాడు ఇది నాదని, రెండో బ్రాహ్మణుడు అంటున్నాడు ఇది నాదని. రాజుగారి సందిగ్ధతలో పడిపోయినాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇద్దరు బ్రాహ్మణుని బుజ్జగిస్తున్నాడు, మీరు బాధపడబాకండి, ఈ ఒక్క ఆవు కోసం మీరు ఎందుకు ఇట్లా కొట్లాడుకుంటారు, మీ ఇద్దరికి ఒక్కొక్కరికి 100,000 ఆవులు చొప్పున మళ్ళీ నేను దానం ఇస్తాను, మీరు సంతృప్తి చెందండి, ఒక్క ఆవును విడిచిపెట్టేసేయండి, ఒక్కొక్కరికి 100,000 ఆవులు ఇస్తాను మళ్ళీ నేను. దీన్ని విడిచిపెట్టానంటే ససేమిరా వాళ్ళు విడిచిపెట్టను అంటున్నారు, మాకు ఇదే కావాలి. రాజుగారు ఈ రకంగా పాపం చూడండి, తప్పిదమ్ము అది తెలిసి చేసినా తెలియక చేసినా అది తప్పే. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మన యొక్క దైనందిన వ్యవహారాల్లో. మనందరం భక్తులం, చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా మెటికులస్లీ, చాలా జాగ్రత్తగా మన యొక్క విధులను మనం నిర్వహించుకోవాలి. అజ్ఞతతోటి కొన్ని కొన్నిసార్లు జరిగేటువంటి విషయాలకు కూడా మనం దాని యొక్క పర్యవసానాన్ని అనుభవించాల్సి ఉంటుంది. ఇక్కడ రాజే దీనికి చక్కటి ఉదాహరణ. పాపం ఆయన తప్పేం లేదు, కానీ ఆయనకి సో ఆయన యమలోకానికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ యమలోకంలో యముడు రెండు ప్రశ్నలు అడుగుతున్నాడు, నువ్వు చేసుకున్నటువంటి పుణ్యాలకి నువ్వు తొలుత సుఖాన్ని అనుభవించ కోరుకుంటున్నా, లేకపోతే ఈ తప్పిదం వల్ల నువ్వు పొందినటువంటి పాపానికి పర్యవసానంగా నువ్వు కష్టాలు అనుభవించాలని కోరుకుంటున్నావు, ఏది కావాలి నీకు, ఏది ముందు కావాలో కోరుకో. గొప్ప రాజు గనుక ఆ రకంగా ఛాయిస్ ఇచ్చారు, మనకైతే ఛాయిస్ లేదు. మనల్ని తీసుకుపోగానే మెడలకంత ఉచ్చులేసి ఈడ్చుకెళ్తారు. ఆయన పాపం పుణ్యాత్ముడు గనక మంచి రాజు, యమధర్మరాజు ఆయన్ని ఒక అవకాశం ఇచ్చాడు, నువ్వు ఎంచుకో నీకు సుఖం కావాలా దుఃఖం కావాలా మొదట ఏది అనుభవిస్తావు. రాజుగారు ఆలోచన చేసి మొదట దుఃఖాన్ని అనుభవిస్తాను తర్వాత సుఖం అనుభవించవచ్చు, మొదట సుఖం అనుభవించిన తర్వాత దుఃఖం ఎందుకు అనుభవించేది, దుఃఖం వెళ్ళిపోయి ముందర తర్వాత సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాను అని చెప్పి ఆయన ఆలోచన చేసి నాకు ముందర దుఃఖమే కావాలి అని అంటే, ఈ యొక్క చిన్న తప్పిదానికి ఇది పెద్ద తప్పిదమే కానీ అజ్ఞతతోటి ఆయన ఆ రకంగా చేయాల్సి వచ్చింది. అందుకని కృష్ణుడు ఈ యొక్క రాయల్ ఆర్డర్ అంటే రాజులకి ఆయనకు సూచన చేస్తూ ఉన్నాడు, మీ యొక్క విధి నిర్వహణలో చాలా జాగ్రత్త వహించి మీరు నడుచుకోండి, ప్రత్యేకించి రాజులు చాలా జాగ్రత్త వహించి నడుచుకోవాలి, ఏ రకమైనటువంటి తప్పిదం జరగకుండా సావధానంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని కృష్ణుడు వాళ్ళకి తెలియజేస్తున్నాడు ఈ యొక్క లీల ద్వారా. సో ఆయన ఆ కారణం చేత ఒక పెద్ద బల్లి ఆకారాన్ని పొంది శరీరాన్ని పొంది ఈ యొక్క బావిలో ఉన్నాడు. ఎవరి కోసం? కృష్ణుని కోసం. కృష్ణుడు వచ్చి ఉద్ధరించాలి ఆయన్ని, ఆయన శాపం, ఆయన శాప విమోచనం కావాలనంటే కృష్ణుడే కదిలి రావాలి. చనకని పిల్లలందరూ వెళ్లారు, ఆ బావిలో చూశారు, ఎంతో ప్రయత్నం చేశారు, వాళ్ళ వల్ల కాలేదు. వెంటనే ఎక్కడికి వెళ్ళారు? కృష్ణుని దగ్గరికి వెళ్ళారు, కృష్ణుని తొడుకుని వచ్చారు, కృష్ణునికి చూపించారు. ఆ కృష్ణుడు సకల జీవులకి ఆయన తండ్రి. వీళ్ళు పాపం తాళ్లతోటి చర్మాలతోటి దాన్ని బంధించి బయటకు లాగాలని ప్రయత్నం చేశారు, కానీ కృష్ణుడు ఎట్లా లాగాడు బయటికి? తన ఎడమ చేతిని చాచాడంట. ఎవరన్నా బలిని తాకుతారో చెప్పండి, ఎవరికన్నా బలిని చూస్తేనే ఒళ్ళంతా జదరిస్తుంది, మనం ఏది పడితే పరిగిస్తాం, ఎవరికి ఇష్టం లేదు. అంటే చాలా అబామినబుల్ క్రీచర్ అన్నమాట, చాలా నీచమైనటువంటి జన్మది. చూడండి, మనం జాగ్రత్త వహించినట్లయితే, ఈ మానవ జన్మలో మనం జాగ్రత్తగా ఉండనట్లయితే, ఈ మానవ జన్మని సక్రంగా మనం ఉపయోగించుకున్నట్లయితే, ఈ మానవ జన్మలో పాటించాల్సినటువంటి విధులు నియమాలు సక్రంగా ఆచరించకపోయినట్లయితే, తర్వాత వచ్చేటువంటి పర్యవసానం చూడండి, ఎటువంటి దౌర్భాగ్యాన్ని ఎటువంటి కష్టాన్ని మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆయన గొప్ప మహారాజు, మహారాజు అయినా కానీ తర్వాత జన్మలో ఏమైనాడు? పెద్ద రకాసి బలి మాదిరి వేళ కూర్చుని ఆడిపోయింది. అందుకని మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కూడా ఈ కథనాలన్నీ తెలుసుకొని ప్రతి పనిలో కూడా మనం చేసేటువంటి ప్రతి విధి నియమాల్లో కూడా ఎటువంటి లోపాలు లేకుండా అప్పట్లోనే ఆయన ఆ యుగంలోనే క్రిందటి యుగంలోనే ఆయన ఆ రకంగా చేయగలిగి చేసినప్పుడు ప్రస్తుత యుగంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఈ కలియుగంలో. ఆయన ఇచ్చారు మనకు కొన్ని సడలింపులు ఇచ్చారు ఈ కలియుగంలో మానసికమైనటువంటి తప్పిదములు లేవు అని. అయినప్పటికీ మెంటల్ అఫెన్సెస్ ఆర్ నాట్ కౌంటెడ్ ఇన్ కలియుగ. మానసికంగా మనం చేసేటువంటి తప్పిదాలు లేవు. గత యుగాల్లో ఉన్నాయి అవి కూడా, మెంటల్ అఫెన్సెస్ అవి కూడా ఉండినట్లయితే మనకి ఎవరికి అర్హత లేదు ఉద్ధరింపబడేదానికి. ఎందుకంటే మన మనసు చాలా కలుషితమైనటువంటిది, ఎన్నో పాపపు ఇష్టమైనటువంటి కల్మష పూరితమైనటువంటి ఆలోచనలు మన మనసులో ఎప్పుడు మెదులుతూ ఉంటాయి. ఉన్నటువంటి సమస్య అది. అందుకని కలియుగంలో ఈ మెంటల్ అఫెన్సెస్ పరిణితిలోకి తీసుకోలేదు, ఫిజికల్ అఫెన్సెస్ అవి తీసుకోవడం జరిగింది. అందుకని మనం చాలా జాగ్రత్త, మైండ్ బాగుంటే మన ఫిజికల్ అఫెన్స్ చేయకుండా ఉంటాం. మనసులో ఈ కంటామినేషన్ కల్మషం ఉన్నప్పుడు అది దానికి దేనికి దారితీస్తుంది, ఫిజికల్ అఫెన్స్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అందుకని మన మనసును చాలా మనం పవిత్రంగా ఉంచుకోవాలి. మన మనసులో ఉన్నటువంటి కల్మషాలను కడుక్కోవాలి. మన మనసుని పవిత్రంగా ఉంచుకోవాలి. ఏ రకమైనటువంటి చెడు ఆలోచనలు, చెడు వ్యాపకాలు, వాటికి సంబంధించినటువంటి విచారాలు మన మనసులోకి రాకుండా మనం చూసుకోవాలి. అది మనకున్నటువంటి సవాలు. ప్రస్తుత కలియుగంలో ప్రతి సాధకునికి ఉన్నటువంటి సవాలు అదే. మనం చాలా ప్యూర్గా ఉండాలి, మైండ్ షుడ్ బి ప్యూర్. సో దానికోసమే మనకు ఎన్నో విధానాలు ఇవ్వడం జరిగింది, ఎన్నో విధి నియమాలు ఉన్నాయి. దేర్ ఆర్ సో మెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎందుకు ఇచ్చారు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? టు కీప్ అవర్ మైండ్ ప్యూర్, టు కీప్ అవర్ హార్ట్ ప్యూర్. మన యొక్క మనస్సుని, మన యొక్క హృదయాన్ని పవిత్రంగా ఉంచుకునే దాని కొరకు ఈ విధి నియమాలు మనకి ఇవ్వడం జరిగింది. ఈ విధి నియమాలన్నీ కూడా మనం తూచా తప్పకుండా పాటించాలి. ఈ మంగళారతికి రావడం, పదహారమాలను జపం చేసుకోవడం, ఈ తరగతులు హాజరు కావడం, ఈ భాగవత భగవద్గీత తరగతులు హాజరు కావడం, ఇంకా ఎన్నో నియమాలున్నాయి, నాలుగు నియమాలు పాటించడం, ఇవన్నీ కూడా మనం ఆచరించినట్లయితే క్రమేపీ ఏమవుతుంది, మన మనసులో ఉన్నటువంటి కల్మషాలన్నీ కూడా తొలగిపోయి మన హృదయం పవిత్రమై మనం చక్కగా అచలంచలంగా కృష్ణుని గురించి ధ్యానించడానికి అవకాశం ఉంటుంది. ఈ రకమైనటువంటి తప్పిదాలు జరగకుండా మనం నిరోధించుకోగలం. అట్లా లేనట్లయితే ఏదన్నా జరగచ్చు. నా తెలిసి చేసినా తెలియక చేసినా ఇగ్నరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. నాకు తెలియదు అని చెప్పి చెప్పేదానికి లేదు. అందుకని ఎంత సావధానంగా ఉండాలి మన యొక్క దైనందిన కార్యక్రమాల్లో. మనం చాలా జాగరూకతతోటి మనం నడుచుకోవాలి, చాలా జాగ్రత్తగా మనం నడుచుకోవాలి. అప్పుడు ఇటువంటి తప్పిదాన్ని మనం తప్పించుకునేదానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మనం ఏదో ఒక తప్పు చేస్తాం, దాని యొక్క పర్యవసానాన్ని అనుభవించాల్సి ఉంటుంది. అందుకని మానవ జన్మ చాలా ఉత్కృష్టమైంది. ఎన్నో అనేక లీలల్లో మనకు తెలుస్తుంది ఎట్లా ఈ మానవ జన్మ నుంచి జీవుడు పతనమై ఈ అధమ యోనులకు ప్రవేశించి అధమ యోనులకు ప్రవేశించడం అంటేనే పెద్ద శిక్ష. టేకింగ్ బర్త్ ఇన్ లోయర్ స్పీషీస్ ఆఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బిగ్ పనిష్మెంట్. చాలా పెద్ద శిక్ష అది. ఊహించండి, ఒక రాజుగా ఉన్నటువంటి వ్యక్తి ఒక బల్లిగా మరుసటి జన్మలో అతను జన్మ తీసుకున్నాడంటే ఎంత నీచం అది, ఎంత ఘోరమైనటువంటి శిక్ష. అదే రకంగా మన యొక్క విషయంలో కూడా అట్లా జరగచ్చు. ఇఫ్ వీఆర్ నాట్ కేర్ఫుల్, మనం జాగ్రత్తగా సావధానంగా లేనట్లయితే ఏ ప్రతి చర్యకి ప్రతి పనికి ఒక చర్య ఉంటుంది. అది ఎటువంటి చర్య అనేది మనకు తెలియదు, మనం ఊహించలేము. ఉన్నాయి శాస్త్రాలు ఉన్నాయి ఏ పనికి ఏ రకమైనటువంటి ప్రతిచర్య ఉంటుంది, ఫర్ వాట్ యాక్షన్ వాట్ కైండ్ ఆఫ్ రియాక్షన్ విల్ ఫేస్ అనేది ఉంది, శాస్త్రాల్లో ఉంది. కానీ మనకు తెలీదు, చాలా భయంకరమైనటువంటి పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అధమ యోనుల్లోకి ప్రవేశించడం, తర్వాత మళ్ళీ ఈ సంసార చక్రంలో బంధింపబడడం, ఇవన్నీ కూడా చాలా గొప్ప బాధాకరమైనటువంటి విషయం. అందుకని మానవ జన్మలో మనం చాలా జాగ్రత్తగా, చాలా సావధానంగా ఈ భక్తి మార్గాన్ని ఎంచుకొని మనం జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. ఏ ఒక్క చిన్న తప్పిదం జరిగినా కానీ, అందుకని ప్రభుపాద వారు ఏమన్నారు, డివోషనల్ లైఫ్ ఈజ్ లైక్ వాకింగ్ ఆన్ ఎ రేజర్స్ ఎడ్జ్ అని చెప్పారు. భక్తి మార్గం ఎటువంటిది, అది కత్తి మీద సాము లాంటి, మిమ్మల్ని ఒక పెద్ద కత్తి పెట్టి దాని మీద నడవమంటే ఎట్లుంటుంది, చాలా కష్టం. తూచి ఆచి తూచి మన అడుగులు వేయాలి, జాగ్రత్తగా వేయాలి, దానికి చాలా చక్కటి శిక్షణ ఉండాలి. ఎటుపడితే పరిగెత్తామనుకోండి కత్తి మీద, తప్పటడుగులు వేసామనుకోండి, ఆ కత్తి ఏం చేస్తుంది, మనల్ని చీల్చేస్తుంది, గాయపరుస్తుంది. అందుకని భక్తి అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని భక్తిలో ఉన్నటువంటి మెలకువల్ని మనం అర్థం చేసుకుని చాలా జాగ్రత్తగా మనం దీంట్లో ముందుకు సాగిపోవాలి. వన్ షుడ్ నాట్ బి కల్లాస్. రూపాయలు వారు ఏం చెప్పారు, వన్ షుడ్ నాట్ బి కల్లాస్ అంటే కేర్లెస్, నెగ్లెక్ట్ఫుల్. ఈ భక్తి మార్గంలో అజాగ్రత్త, నిర్లక్ష్యం అనేది పనికిరాదు. చాలా సావధానంగా మనం ఈ భక్తిని చేసుకోవాలి. ఆచార్యులు మనకు విధి విధానాలు ఇచ్చారు, గివన్ ఎ ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ మనం చక్కగా పాటించాలి, పాటిస్తూ మన యొక్క లక్ష్యాన్ని మనం చేరుకోవాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు, ఎప్పుడైతే వాళ్ళకి సాధ్యపడలేదో ఎవరిని ఆశ్రయించారు, వెంటనే కృష్ణుని ఆశ్రయించడం జరిగింది. అదేవిధంగా మన జీవితాల్లో కూడా అసాధ్యమైనటువంటి కొన్ని పరిస్థితులు మనం ఎదుర్కొంటాం, కొన్ని సాధ్యము కొన్ని అసాధ్యము, మానవాతీతము మన శక్తికి అతీతమైనటువంటివి. ఇక్కడ మనం ఈ కృష్ణ లీలలో మనం చూసినట్లయితే ప్రతిసారి కూడా ఈ గోపబాధులైతేనేమి, యదువంశీయులైతేనేమి, పాండవులైతేనేమి, వాళ్ళందరూ కూడా ఎప్పుడే కష్టం వచ్చినా కానీ ఎవరిని ఆశ్రయిస్తున్నారు, కృష్ణ, కృష్ణుని ఆశ్రయిస్తున్నారు. వాళ్ళ యొక్క భాగ్యం కృష్ణుడు వాళ్ళతోటి ఉన్నాడు, ఎప్పుడు కష్టం వచ్చినా ఆయన తలుచుకుంటూ ఉన్నారు, ఆయన వస్తూ ఉన్నాడు, రక్షిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనమేం చేయాలి, ఇప్పుడు మనకు కష్టం వస్తే మనమేం చేయాలి, కృష్ణుని ఎట్లా మనం ఆయన యొక్క రక్షణని పొందగలం అనంటే, మనకు కూడా ఒక సులువైనటువంటి విధానం, ఏదన్నా కానీ ఎనీథింగ్ కనెక్టెడ్ టు కృష్ణ ఈజ్ అబ్సల్యూట్. కృష్ణ సంబంధమైంది, కృష్ణ ఈజ్ అబ్సల్యూట్ అండ్ ఎనీథింగ్ కనెక్టెడ్ టు కృష్ణ ఈజ్ అబ్సల్యూట్. కృష్ణుడు పరమము, కృష్ణుడు ఉత్కృష్టము, కృష్ణ సంబంధమైంది ఏదన్నా కానీ ఉత్కృష్టమే. అందుకని మనం కూడా కృష్ణస్ నేమ్, కృష్ణస్ ఫామ్, కృష్ణస్ క్వాలిటీస్, కృష్ణస్ పాస్ టైమ్స్ ఏదన్నా మనం తెలుసుకోవచ్చు. అవి తెలుసుకోవడం ద్వారా కృష్ణ యొక్క ఉనికిని మనం పొందవచ్చు. కృష్ణ అండ్ కృష్ణస్ నేమ్ ఆర్ నాన్ డిఫరెంట్. కృష్ణుడు కృష్ణుని యొక్క నామము అభిన్నములు. మనకు కూడా ఒక అవకాశం ఉంది ఆ కృష్ణుని యొక్క రక్షణ పొందేదానికి. మనందరికీ కూడా ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. జస్ట్ బై కాలింగ్ కృష్ణస్ నేమ్, కృష్ణ ఇస్ ప్రెజెంట్. కేవలం కృష్ణుని యొక్క నామాన్ని మనం ఉచ్చరించడం ద్వారా కృష్ణుని యొక్క ఉనికిని మనం పొందవచ్చు. ఎవరైనా అనుకోవచ్చు, ఇప్పుడు కృష్ణుడు మన మధ్య లేడు కదా అని అనుకోవడం మన భ్రాంతి. కృష్ణుడు ఎప్పుడూ ఉన్నాడు మనతోటి, కృష్ణుడు ఎప్పుడూ ఉన్నాడు మనతోటి, ఆయన లేనటువంటి సందర్భం లేదు. కృష్ణుడు మన హృదయంలో ఉన్నాడు. చాలా మంది అనుకుంటారు కృష్ణుడు లేడు, నాకు లేడు. కృష్ణుడు మన హృదయంలోనే ఉన్నాడు. ఎంతమందికి తెలుసు ఆ విషయం? ఒకవేళ తెలిసినా కానీ ఆ సాక్షాత్కారంతో ఎంతమంది నడుచుకుంటూ ఉన్నారు? ఆ విధంగా నడుచుకున్నట్లయితే ఇంకా సమస్యలకి తప్పులకి పావేలేదు. ఎందుకు మనం తప్పుడు పని చేస్తాం? అవునా, కృష్ణుడు నాలోనే ఉన్నాడు, సాక్షిభూతుడుగా అనేటువంటి విషయం తెలిసినప్పుడు తప్పెందుకు చేస్తాం మనం? ఎంత అజ్ఞానం చూడండి మనం. ఆ విషయాన్ని మరిచి మనం తప్పులు చేస్తూ ఉంటాం. ఎవరు లేరులే, ఎవరు గమనించడం లేదులే, ఎవరు చూడడం లేదులే. ఐఆమ్ వెరీ స్మార్ట్, నేను చాలా తెలివైన వాడిని, చాలాక్, నేను అందరినీ మభ్యపెట్టి ఎవరికి తెలియకుండా నేను సొత్తు తీసుకోవచ్చు, నీ దొంగిలించవచ్చు, నేను దీన్ని అనుభవించవచ్చు అనుకుంటాం మనం, కానీ ఎవరున్నారు లోపల? ఎప్పుడు చూస్తూనే ఉన్నాడు. ఆల్వేస్ వీఆర్ అండర్ సమ్ ఏమంటారు దాన్ని, విజిలెన్స్. భగవంతుడు మనల్ని గమనిస్తూ ఉన్నాడు, ఆ విషయం మనకు తెలియదు, మనం గమనించడం లేదు. అందుకని భగవంతుడు సర్వత్రా ఉన్నాడు, మనలో కూడా ఉన్నాడు, నామరూపంలో ఉన్నాడు. అర్హత కలిగినట్లయితే స్వయాన ఆయనే వస్తాడు మనల్ని రక్షించేదానికి. ఈ విశ్వాసం కూడా ఉండాలి. రక్షిష్యాతేతి విశ్వాసు, శరణాగతి అంటే ఏమిటి? రక్షిష్యాతేతి విశ్వాసు. కృష్ణ ఇజ్ మై ప్రొటెక్టర్, కృష్ణ ఇజ్ మై సేవియర్, కృష్ణుడు నా ఏకైక రక్షకుడు అనేటువంటి విశ్వాసం మనకు ఉండాలి. అప్పుడు కృష్ణుడు వస్తాడు. ఆ కృష్ణుడు ఎక్కడున్నాడు? మనల్ని మనం రక్షించుకోకపోతే ఎవరొచ్చి రక్షిస్తారు? గాలిలో దీపం పెట్టేసి ఆరగుడదంటే ఎవరు దానికి బాధ్యులు? ఇట్లాంటి సామెతలు చెప్తా ఉంటాం. వాస్తవంగా ఇఫ్ యు ఆర్ క్వాలిఫైడ్ దెన్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. అర్హత కలిగినట్లయితే మనం ఆ సంపూర్ణ శరణాగతిలో లేం గనక ఈ విధి నియమాలు చా తప్పకుండా మనం ఏ రకంగా మనం గాలిలో దీపం పెట్టి ఎట్లా ఆరకుండా ఉంటుంది అని ఉదాహరణ మనకు వర్తిస్తుంది, ఆరిపోతుంది అది. అండ్ ఇఫ్ యు ఆర్ క్వాలిఫైడ్ ఇఫ్ కృష్ణ వాంట్స్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. కృష్ణుడు కావాలనుకుంటే ఏం సాధ్యం కాదు చెప్పండి. గాలిలో దీపం ఆరకుండా కూడా ఉండొచ్చు, ఏమన్నా చేయగలడు భగవంతుడు అనుకుంటే. అందుకని మనం ఆయన యొక్క రక్షణని మనం పొందాల్సి ఉంటుంది. ఈ కలియుగంలో మనకు ఆయన యొక్క రక్షణ పొందేటువంటి విధానం ఆయన యొక్క నామాన్ని కీర్తించడం. ఆ నామం చాలా శక్తివంతమైనటువంటిది. ఆచార్యులందరూ కూడా కీర్తిస్తూ ఉన్నారు ఎంత శక్తివంతమైనది నామం. హోలీ నేమ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఆ యొక్క శక్తిని మనం తెలుసుకుని మనం దాన్ని ఆశ్రయించి దాని రక్షణలో మనం నడుచుకోవాలి. ఆచార్యులు ఏం చెప్తున్నారు? భగవంతుడు కూడా నాకు వద్దు, భగవంతు నామం ఒకటే నాకు చాలు. పురంధరదాస్ అన్నాడంట, నీవు వద్దు, నీ భోగ భాగ్యాలు వద్దు, నీ ఐశ్వర్యము వద్దు, నీ నామబలం ఒక్కటే నాకు చాలు అన్నాడు. చూడండి ఎంత పవర్ఫుల్ ఇది. నువ్వు కూడా వద్దు నాకు, నీ నామం ఒకటే చాలు. కృష్ణ నామం ఎంత శక్తివంతమైన చూడండి. కృష్ణుడు స్వయానం మనతో లేనప్పటికీ కృష్ణ నామం ఒకటి ఉంటే మనకు చాలు. అదేవిధంగా భక్తి వినోద్ ఠాకూర్ ఆయన ఏం చెప్తున్నారు? నామాబినాకిచు నాహి కారో శుద్ధ భువన మాజే. ఈ 14 భువన భాండాల్లో ఈ నామానికి సమానమైనటువంటిది, నామానికి మించినటువంటిది వేరొకటి లేదు. దేర్ ఇస్ నో అదర్ షెల్టర్. ఈ నామం ఎందుకు వచ్చింది? అసలుకి ఏ కారణం చేత వచ్చింది ఈ నామము? భక్తి వినోద్ ఠాకూర్ ఏం చెప్తున్నారు? జీవేర కళ్యాణ సాధన కామ్ జగతే అసియే మధుర నామ్. ఈ యొక్క భౌతిక సంసారంలో ఈ నామం అవతరించింది జీవుల యొక్క కళ్యాణం కొరకు. జీవేర కళ్యాణ సాధన కామ్, ద వెరీ పర్పస్ ఆఫ్ ద హోలీ నేమ్ డిసెండెన్స్ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్ ఈజ్ టు బ్లెస్ బెనిడిక్ట్ ద లివింగ్ ఎంటిటీస్ విత్ ఆస్పిషియస్ సక్సెస్, కళ్యాణ్, శుభకరము, శుభాన్ని ప్రసాదించేదాని కొరకు, మనకి కళ్యాణాన్ని, జీవులకి కళ్యాణాన్ని ప్రసాదించేదాని కొరకు, సర్వ శుభాన్ని ప్రసాదించేదాని కొరకు ఈ నామము అవతరించింది. అందుకని ఈ నామాన్ని మనం ఆశ్రయం తీసుకోవాలి. ఏ రకంగా వీళ్ళు అన్ని సందర్భాల్లో కూడా అన్ని కష్టకాలాల్లో కూడా ఎట్లా భగవంతుని ఆశ్రయిస్తూ ఉన్నారో అదే రకంగా మనం ప్రతినిత్యం ఆ భగవంతుని శరణాగతిలో ఉండాలి. ఈ నామాన్ని ఆశ్రయించడం ద్వారా ఎమ్ముకుందమాల్లో నామానికి సంబంధించి కులశేఖర్ వారు చాలా చక్కటి శ్లోకం ఆయన చెప్తున్నాడు, చెప్పండి. శత్రుఛేదైక మంత్రం సకలముపనిషద్ వాక్య సంపూజ్య మంత్రం సంసారోచ్ఛేద మంత్రం సముచిత తమస సంగ నిర్యాణ మంత్రం సర్వైశ్వర్యైక మంత్రం వ్యసన భుజగ సందస్త సంత్రాణ మంత్రం జిహ్వే ശ്രീകൃഷ്ണ മന്ത്രം ജപ ജപ സതതം ജന്മ സാഫല്യ മന്ത്രം. ది ప్యూర్ గ్లోరిఫికేషన్ ఆఫ్ కృష్ణస్ హోలీ నేమ్. ఏం చెప్తున్నాడు ఆయన, ఏ మంత్రాన్ని చెప్పమంటున్నాడు? జిహ్వే శ్రీకృష్ణ మంత్రం. అది భగవంతునికి ఎన్నో నామాలు ఉన్నాయి, కానీ పర్టికులర్ గా ఈ శ్లోకంలో ఆయన ఏం చెప్తున్నాడు, మీ యొక్క జిహ్వతోటి మీ నాలుకతోటి నిరంతరం ఈ కృష్ణ నామాన్ని కీర్తించండి. జప జప సతతం అనేమంటున్నాడు, ఒక్కసారి కాదు, ఎప్పుడో కాదు, మనకు తోచినప్పుడు కాదు, ఎప్పుడెప్పుడు ఎట్లా జపించాలని చెప్పి ఆయన చెప్తున్నాడు. సతతం, సతతం అంటే ఏంటి? ఎల్లప్పుడూ. సతతం అంటే ఆల్వేస్, ఇప్పుడు అప్పుడు అని కాదు, ఎప్పుడు 24 గంటలు కూడా. ఇది పెద్ద ఛాలెంజ్ మనకు. ఏదో 2 గంటల సేపు 16 మాలలు జపించమంటే కష్టపడి ఏదో జపిస్తాం ముక్కి మొలిగి. 24 గంటలు కూడా ఆయన చింతనలో ఆయన జపం చేస్తూ ఉండమనంటే అదెట్లా సాధ్యం ప్రభు అంట? ఎట్లా సాధ్యం అవుతుంది? 24 అవర్స్ సాధ్యం అవుతుంది. దానికేం కావాలి? కృష్ణ ప్రేమ. ఎప్పుడు మనం జపించగలం? ఆ కృష్ణుని ప్రేమించగలగాలి, ఆ కృష్ణుని ప్రతి ప్రేమ ఉండాలి. అప్పుడు 24 గంటలు కాదు, 24 గంటలు చాలదు నాకు అంటాం. గోస్వాములు అన్నారా, మాకు 2 కళ్ళు చాలవు ఆ కృష్ణుని చూసేదానికి, 1000 కొలది కళ్ళు మాకు కావాలి. మాకు 2 చెవులు చాలవు ఆ కృష్ణుని యొక్క కథలు వినేదానికి, మాకు 1000 కొలది చెవులు కావాలి వినేదానికి. మాకు 1 జిహ్వ చాలదు ఆ కృష్ణుని యొక్క దివ్య నామాలను కీర్తించేదానికి, మాకు 1000 కొలది నాలికలు కావాలి ఆ కృష్ణుని యొక్క నామాన్ని కీర్తించేదని. చూడండి, దే ఆర్ ఫీలింగ్ ఆ యొక్క ఇనాడిక్వసీ, సరిపడనటువంటి పరిస్థితి. ఈ 1 నాలికతోటి ఏం కీర్తిస్తాము, ఈ 2 చెవులతోటి ఏం వింటాము, ఈ 2 కళ్ళతోటి ఏం చూస్తాము అన్నటువంటి కొరతతోటి వాళ్ళు కృష్ణుని వాళ్ళు పూజిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు, భక్తి చేస్తూ ఉన్నారు. మనకు ఇవే ఎక్కువైపోయినాయి. ఎంతసేపు జపించేది, ఎంతసేపు వినేది, ఎంతసేపు చూసేది? చూడండి, ఆ ఇంటాక్సికేషన్ లేదు మనకు. ఏమిటి అక్కడ ఉన్నది వాళ్ళలో? ఆ ప్రమత్తత, మత్తు. ఆ మత్తు ఉంటే ఇంకా ఎప్పుడు ఆస్వాదించాలనే కోరిక, ఎట్లా తాగుబోతుకి ఎప్పుడు తాగాలనే కోరిక. ఆల్వేస్ హీ వాంట్స్ టు డ్రింక్ 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 24 అవర్స్. 24 గంటలు ఇంకా ఆయనకి వేరే పనేం పెట్టకూడదు, అదొకటే ఉంటే చాలు ఆనందం. వేరే పనులు, వేరే వ్యాపకాలు లేకుండా తాగుతూ ఉన్నాయనంటే ఆనందంగా తాగుతూ ఉంటాడు. ఏమిటి? దాని పట్ల మక్కువని ఏర్పరచుకున్నాడు ఆయన, అటాచ్మెంట్ పెంచుకున్నాడు బాగా. అదేవిధంగా మనం కృష్ణునితోటి అటాచ్మెంట్ పెంచుకున్నప్పుడు ప్రాదేకంగా ఆయన చూడగలం, ప్రాదేకంగా ఆయన గురించి వినగలం, ఆయన యొక్క నామాన్ని నిరంతరం కీర్తించగలం. అది లేనప్పుడు చాలా కష్టమే. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అఫినిటీ టువర్డ్స్ అన్ ఆబ్జెక్ట్, టువర్డ్స్ అన్ యాక్టివిటీ, ఒక పని పట్ల నీకు ఆసక్తి ఆకర్షణ లేనప్పుడు ఆ పని చేయడం చాలా కష్టం. ఆకర్షణ ఉన్నప్పుడు పని చేయడం చాలా సులువు. చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు, మేము భక్తి చేస్తున్నా, మాకీ కష్టాలు ఉన్నాయి, మాకు ఆ కష్టం ఉంది, మాకు ఈ కష్టం ఉంది. ఈ కష్టాలంటే కారణం ఏమిటి? ఆకర్షణ లోపించడం, రాగం లేకపోవడం, అటాచ్మెంట్ లేకపోవడం, అన్నిటికీ ఇదే కారణం. అటాచ్మెంట్ ఉంటే నువ్వు ఎన్ని అవరోధకాలు వచ్చినా కానీ వాటిని పక్కన పడేసి నువ్వు ఈ మార్గాన్ని వెళ్ళగలవు. మనం చూస్తున్నాం భౌతికంగా అది సాధ్యమవుతుంది. మనం చూస్తున్నాం భౌతికమైనటువంటి ప్రేమలు, మండేన్ లవ్. ఈ మండేన్ లవ్ కోసం ఎన్ని త్యాగాలు చేస్తారు వాడు. కన్న తల్లిదండ్రుల్ని వదిలేస్తారు, ఆస్తిపాస్తుల్ని వదిలేస్తారు, బంధువుల్ని విడిచిపెట్టేస్తారు, స్నేహితుల్ని విడిచిపెట్టేస్తారు, సమాజాన్ని విడిచిపెట్టేస్తారు. దేనికన్నా రెడీ? కృష్ణుని కోసం చేయాలంటే చాలా కష్టం. ఇదే పని కృష్ణ కోసం చేయాలంటే ఆలోచిస్తాం మనం. కన్న తల్లిదండ్రులు ప్రభు వాళ్ళు, వాళ్ళని ఎట్లా విడిచిపెట్టేది? అమ్మాయిని ప్రేమిస్తే విడిచిపెట్టగలం, కృష్ణ కోసం అయితే అవన్నీ అడ్డంకలే. ఎట్ల ప్రభు వాళ్ళు పాపం కని పెంచి పెద్దవాడిని చేశారు. ఇప్పుడు ఈ ప్రేమలో పడినప్పుడు అది గుర్తుకు రాదు. వాళ్ళు బంధువులు, వాళ్ళని ఎట్లా విడిచిపెట్టేది? వీళ్ళు నా స్నేహితులు, వీళ్ళని ఎట్లా విడిచిపెట్టేది? ఆస్తిపాస్తులు ఎట్లా విడిచిపెట్టేది? ఎన్నో అడ్డంకులు కనపడతాయి మనకు. ఎందుకు? ఆకర్షణ లేనప్పుడు. ఇవన్నీ అవరోధకాలే. ఒకవేళ ఆకర్షణ ఉందనుకోండి, ఇవన్నీ ప్రతిబంధకాలు కావు. ఇవన్నీ త్రుటిలో మనం వీటిని విడిచిపెట్టగలం. అందుకని ఆ భగవంతునితో ఆ బంధన అనేది ఉండాలి మనకు. భక్తికి చాలా అవసరం అది. లేకపోతే దీన్ని కంటిన్యూస్గా ఈ ప్రాక్టీస్ చేయలేం మనం. వీ కెనాట్ ప్రొలాంగ్, వీ కెనాట్ కంటిన్యూ కన్సిస్టెంట్లీ ప్రాక్టీసింగ్ డివోషన్ ఈజ్ వెరీ డిఫికల్ట్. ఈ భక్తి మార్గంలో క్రమేపీ మనం ఎటువంటి ఒడిదుడుకలు లేకుండా ముందుకు వెళ్ళడం అనేది చాలా కష్టం. ఆ బంధన లేకపోతే, ఆ కృష్ణునితోటి తీవ్రమైనటువంటి బంధన ఉండాలి, అప్పుడు మనం ఇది చాలా సులువు మార్గం. ఆ బంధన లేకపోతే చాలా కష్టం. ప్రతిదీ ఒక సమస్య, ప్రతిదీ ఒక సమస్యగా కనబడుతుంది. ఎట్లా చేయాలి? ఈ కష్టం ఉంది నాకు, ఆ కష్టం ఉంది, ఈ సమస్య ఉంది, ఎన్నో సమస్యలు మనకు ఎదురవుతాయి. అందుకని మనం ఆ కృష్ణునితోటి, ఆ కృష్ణునితోటి బంధన ఉంటే మిగతావన్నీ కూడా లెక్కలేదు. అదే మనం మన యొక్క ఇక్కడ ఈ శ్లోకం కొద్దిగా మనం డిస్కస్ చేస్తాం. ఏం చెప్పింది ఈ మంత్రం? ఎటువంటి మంత్రం ఇది? శత్రుఛేదైక మంత్రం. ఈ మంత్రం మన శత్రువుల్ని సమూలంగా నాశనం చేయగలదు. చాలా మంది ఉన్నారు శత్రువులు అని అంటే వెంటనే మనం అనుకోవచ్చు, ఫలాన వాడిని దెబ్బతీయాలంటే మంత్రాన్ని ఆశ్రయించాలి. నాకు ఒక శత్రువు ఉన్నాడు, వాడిని ఫినిష్ చేయాలంటే నేను హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే నేను జపించాలి. నాకు మార్గం దొరికింది, వాడిని ఫినిష్ చేయాలంటే నేను మంత్రం చేయాలి. సో ఇటువంటి వాళ్ళు కాదు శత్రువు అనంటే ఎవరు? మన భక్తి మార్గానికి ఆటంకం కలిగించేవాడు శత్రువు. ఎవరు శత్రువు? ఇది అర్థం చేసుకోవాలి. మన ఇంద్రియ భోగానికి ఆటంకం కలిగించేవాడు కాదు శత్రువు అంటే. మామూలుగా సాధారణంగా భౌతిక ప్రపంచంలో శత్రువు ఎవరు? శత్రువు మనకు నీ యొక్క మనోభావాలకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాడు, నీ యొక్క ఇంద్రియ భోగానికి అడ్డుకున్నటువంటి వాడు మన శత్రువు. అవునా కదా? ఆలోచన చేయండి, ఇంతకుముందు మన శత్రువులు ఎవరు ఊహించండి. ఎందుకు వాడు నాకు శత్రువు అయినాడు? వాడు మనకు అడ్డంకులు చేస్తున్నాడు, నా ఇంద్రియ భోగానికి అడ్డుకుంటున్నాడు వాడు, అందుకని నా శత్రువు వాడు. ఈ ఇస్ ఎ హిండరెన్స్ ఆన్ ద పాత్ ఆఫ్ సెన్స్ గ్రాటిఫికేషన్, మై సెన్స్ గ్రాటిఫికేషన్. నాకు ఇంద్రియ భోగ మార్గంలో వాడు ఒక అడ్డంకు కలిగిస్తున్నాడు, అవరోధకాన్ని కలిగిస్తున్నాడు వాడు నా శత్రువు. ఎవరు నిజమైన శత్రువులు అంటే భక్తి మార్గానికి ఆటంకం కలిగించేవాళ్ళు మన నిజమైనటువంటి శత్రువులు. ఎవరు? ఆ భక్తి మార్గానికి ఆటంకం కలిగించేవాళ్ళు మనలోనే ఉన్నారు వాళ్ళు. శత్రువులు మనలోనే ఉన్నారు. మన యొక్క మనస్సు మొదటి శత్రువు ఎవరు? మన మనస్సు. ఎటువంటి మనస్సు? అదుపు తప్పినటువంటి మనస్సు. అన్కంట్రోల్డ్ మైండ్ ఈజ్ అవర్ గ్రేటెస్ట్ ఎనిమీ. భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడా లేదా? అదుపు తప్పిన మనసే నీ యొక్క గొప్ప శత్రువు. చూడండి, మంచి మార్గంలో ఉన్నాం, అయినా కానీ కష్టం వచ్చింది. ఎందుకు? బికాస్ వీఆర్ వెరీ క్లోజ్ టు అవర్ ఎనిమీ. అవర్ ఎనిమీ ఈజ్ సిట్టింగ్ విత్ ఇన్ అవర్స్. మనలోనే కూర్చున్నాడు మన శత్రువు, మనల్ని తప్పుత్రవ పట్టిస్తున్నాడు. ఎవరా శత్రువు అనంటే మన అన్కంట్రోల్డ్ మైండ్, అదుపు తప్పినటువంటి ఈ మనస్సు. దాన్ని మనం కంట్రోల్లోకి తీసుకురావాలి. ఈ మనస్సుకి ఎక్కడికి పోయినా కానీ ఈ మనస్సు కుదురులోకి రాదు. మనసుకేం కావాలి? కొత్త కొత్త రుచులు. మనసుకేం కావాలి? కొత్త కొత్త రుచులు కావాలి. దీనికి ఇది అనుభవించేసాం, దీని తర్వాత ఏమిటంటుంది? సరే అది అనుభవించాం, దాని తర్వాత ఏమిటంటుంది? ఈ మనసుకు ఒక సంతృప్తి లేదు, ఒక కంటెంట్మెంట్ లేదు ఈ మనసుకి. ఇది అనుభవించాలి చాలే అని కొత్త కొత్తవి కావాలి. వినూత్నమైనటువంటివి కావాలి. అందుకని మనస్సుకి ఎటువంటిది ఇవ్వాలనంటే, ఏ వస్తువునివ్వాలనంటే దానికన్నా మించినటువంటి రుచి ఇంకొకటి లేదు. అటువంటి వస్తువునివ్వాలి మనసు, అప్పుడు మనసు కుదురుకుంటుంది. మనసు ఎప్పుడు స్థిరం అవుతుంది? మనసుతోటి సమస్య, ఏమిస్తే మనసు స్థిరం అవుతుంది? ఏ సౌకర్యాలు మన మనసు కల్పిస్తే స్థిరం అవుతుంది? ఏ వస్తువు ఇస్తే దానికన్నా పరమమైనటువంటిది ఇంకోటి లేదో ఆ వస్తువు మనసుకి ఇవ్వడం ద్వారా మనసు కుదురుకుంటుంది. దేర్ ఇస్ నో ఆబ్జెక్ట్ విచ్ ఇస్ గ్రేటర్ దాన్ దట్ ఆబ్జెక్ట్. దట్ ఆబ్జెక్ట్ షుడ్ బి గివన్ టు ద మైండ్. మనసుకు అటువంటి వస్తువుని ఇవ్వాలి మనం. అందుకనే చైతన్య మహాప్రభు ఆచార్యులు వాళ్ళందరూ కూడా కీర్తిస్తున్నారు, ఏ వస్తువు ఇచ్చినా గానీ మనకి ఇంకా ఆ తృష్ణ, దాని ఏమంటారు తృష్ణ, తృష్ణ అంటే ఏంటి? దాహము. ఎడారిలో నీటి బొట్టులు చల్లినట్లయితే ఆ ఎడారికి ఆ దాహం తీరుతుందా? అట్లా మన ఇంద్రియ భోగం ఆ రకంగా ఉంది. ఎడారిలో నీటి బిందువులు రాలిస్తే ఏమవుతుంది? ఏం కాదు, ఇంకా కావాలి, ఇంకా కావాలంటుంది. అట్లా జీవుని యొక్క ఇంద్రియ భోగ వాంఛ అనేది ఆ రకంగా ఉంది. నువ్వు ఎంతన్నా ఈ ఇంద్రియ భోగం దానికి తృప్తి లేదు, ఇంకా నెక్స్ట్ వాట్ ఈజ్ నెక్స్ట్ వాట్ ఈజ్ నెక్స్ట్ వాట్ ఈజ్ నెక్స్ట్ అని చెప్పి ఆ దాహం తీరటం లేదు. ఏ భౌతిక విషయంలో కూడా దాహం తీరదు. నీ ఎంతన్నా అనుభవించి భౌతిక విషయాన్ని నీ దాహం తీరదు. ధనము తీసుకుందాం, ధనదాహము ఎవరికి తృప్తిందండి ఈ రోజుల్లో? ధనదాహంలో ఏ డబ్బులు లేవు, డబ్బు వస్తే బాగుంటుంది, సరే 1,000 రూపాయలు వచ్చింది, దాంతో తృప్తి చెందా? లేదు, అది 1,00,000 రూపాయలు కావాలి. 1,00,000 వచ్చిన తర్వాత అది 10 లక్షలు కావాలి, 10 లక్షలు 1 కోటి కావాలి, 1 కోటి 10 కోట్లు 1,000 కోట్లు 1,00,000 కోట్లు ఇంకా తృప్తి లేదు, ఇంకా సంపాదిస్తూనే ఉంటాడు. 1,000 కోట్లు 1,00,000 కోట్లు ఇస్తే వీడు తృప్తిగా ఉంటాడంటే లేదు, గ్యారంటీ లేదు, ఇంకా కావాలి, దాహం తీరదు అది. అంతే జనము అనుచరులు, ఎవడికి వాడు అనుచరులు చేసుకుంటూ ఉంటాడు, ఫాలోయర్స్. నా వెనకాల ఎంతమంది ఉన్నారు, సరే 10 మంది ఎప్పుడు తిరుగుతున్నారు, దాంతో సంతృప్తిందా? లేదు, వాళ్ళు 100 మంది కావాలి, తర్వాత 1,000 మంది కావాలి, ఊరంతా నా వెనకాలే ఉండాలి, ఇంకెవరు వెనకాల ఉండకూడదు. జనానికి కూడా ఒక తృప్తి లేదు. సుందరులు, సుందరాంగులు, దానికి తృప్తి లేదు. ఇంకా కోరిక, పెళ్లి కాని వాడికి పెళ్లి కావాలని, పెళ్ళైన వాడికి ఇంకొక అందమైన భార్య ఉంటే బాగుండని, ఈ భార్య ఏం బాగాలేదు, ఇంకొక భార్య ఉంటే బాగుండు. చూడండి మనస్సు ఎటువంటిదంటే పిచ్చిపట్టి చేస్తుంది మనిషికి, దేనిలో కూడా తృప్తి లేదు. పెళ్ళైన వాడు కూడా దిక్కులు చూస్తూ ఉంటాడు, ఇంకా ఏమిట్రా అంటే ఎతుకుతూ ఉంటాడు, ఇంకెవరు బాగా కనబడుతుంది. పెళ్లి కానోడు ఎతుకుతూ ఉంటాడు, పెళ్లి అయినోడు ఎతుకుతూ ఉంటాడు. ఎందుకంటే మైండ్ చాలా రాస్కల్ మెంటాలిటీ, మైండ్ దేంది బిగ్ రాస్కల్, తృప్తి లేదు దీనికి. ఆ తర్వాత కవిత, మండేన్ డిగ్రీస్, క్వాలిఫికేషన్, పిహెచ్డి, అది కూడా తృప్తి లేదు. చదువుతా ఉంటారు, రిటైర్ అయిపోయిన తర్వాత కూడా చదువుతారు ఇంట్లో కూర్చొని. కొంతమంది 60 ఏళ్ల తర్వాత కూడా ఎంబీబీఎస్ చేస్తారు, అదొక హాబీ వాళ్ళకి, చేసే పని వేరేదేం లేదు. భగవంతుడు భక్తుంటే అన్ని ఇవన్నీ వీటి పట్ల విముఖత ఏర్పడుతుంది, అరుచి ఏర్పడుతుంది. అది లేనప్పుడు ఏదేదో టైం పాస్ కావాలి వాళ్ళకి, టైం పాస్ కాదు వాళ్ళకి, మనకేమో టైం పాస్ అయిపోతుంది, వాళ్ళకి పాస్ కావట్లేదు. భక్తులకేమో టైం పాస్ అయిపోతుంది, ఆ భక్తులకు పాస్ కాక వస్తున్నారు వాళ్ళు. ఎట్లా టైం 24 గంటలు ఎట్లా స్పెండ్ చేయాలి? మనకేమో తరిగిస్తుంది సమయం, అప్పుడే జన్మాష్టమి వచ్చేసింది. నిన్న జన్మాష్టమి చేసుకున్నట్లుంది, ఇప్పుడు మళ్ళీ జన్మాష్టమి వచ్చేస్తుంది, మళ్ళీ కార్తీక మాసం వస్తుంది, మొన్న మొన్ననే అయినట్లుంది, మళ్ళీ కార్తీక మాసం వచ్చేసింది. మనకు ఆశ్చర్యంగా ఉంది, బయట వాళ్ళకి టైం గడవక వాళ్ళు చూస్తున్నారు, టైం పాస్ కాక ఎట్లా చేసుకోవాలి అర్థం కాక ఏదేదో చదువుతూ ఉంటారు. అందుకని చైతన్య మహాప్రభు ఏం చెప్పారు, వీటన్నిట్లో మనకు నెమ్మది లేదు, మనసు నిలకడ రాదు, ఇవన్నీ కూడా పరిగెత్తిస్తూ ఉంటాయి మనిషిని, ఇంకా పరిగెత్తి ఇంకా పరిగెత్తి ఇంకా పరిగెత్తని. ఎంత దూరం పరిగెత్తాను చెప్పండి? పరిగెత్తి 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 అలిసిపోయి ప్రయాసలో పతనమైపోతాం. అందుకని చైతన్య మహాప్రభు అన్నారు, నదనం, చెప్పండి మీరు కూడా, నదనం, నజనం, నసుందరీం, న కవితాం, वा जगदीश कामये मम जन्मनि जन्मनीश्वरे भवतात् भक्तिर् अहैतुकित्वयि. అది ఇంటెలిజెంట్ ప్రేయర్ అంటే అది. నిజంగా నీకు శ్రేయస్సు కావాలి, నిజమైనటువంటి లాభం నువ్వు పొందాలనంటే ఈ నాలుగుటిని కోరుకోకూడదు. నాలుగుటిని కోరుకుంటే దానికి మితము లేదు. దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ దిస్ ఫోర్ థింగ్స్. ధనము, జనము, సుధవతులు, కవితాశక్తి, ఈ నాలుగు సాధారణంగా జనాలు కోరుకునే, ప్రతి ఒక్కరు కోరుకునేది అవే. గుడికొచ్చి కోరుకునేదే ఉంది వాళ్ళు కోరుకునేది. ప్రతి వ్యక్తి, మనం కూడా ఇంతకుముందు ఇస్కాన్లోకి రాకముందు మన కోరికలు కూడా అవే. ప్రతి వ్యక్తి కోరుకునేది నాలుగే, కానీ నాలుగుట్లో శాంతి లేదు అని ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. లేకపోతే తెలియదు. నిశ్శాస్త్రంగా చదివి 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 రోజు చివరికి ఒక ముక్క అర్థమైంది దాంట్లో, ఈ నాలుగిటి వల్ల లాభం లేదు అని. అది కూడా ఎవరు చెప్తే కానీ అర్థం కాదు. అది రోజు చదివేస్తాం శిష్టాష్టకం, కానీ ఆ విషయం అర్థం కావట్లే. ఆ సారం ఏమిటి? నదనం, నజనం, నా కవిత, నా సుందరి యొక్క అర్థం ఏమిటి? అర్థం కావట్లేదు. ఎందుకైనా జన్మ జన్మలకి నాకు నీ భక్తి కావాలనుకుంటూ కోరుకుంటున్నాడు చైతన్య మహాప్రభు. ఎందుకు అదెందుకు, ఇది ఎందుకు వద్దు, అదెందుకు కావాలి అంటే దీనికి ఒక తృప్తి లేదు దీంట్లో. ఈ నాలుగుట్లో ఎంత నువ్వు పరిగెత్తినా ఇంకా కావాలి దీనికి. కానీ ఏ వస్తువు అయితే దానికన్నా అధికమైంది ఇంకొకటి లేదో, మనసుకి ఎటువంటి వస్తువు ఇవ్వాలి, దీనికి మించి ఇంకోటి ఉండకూడదు, అటువంటి వస్తువు మనసుకి ఇవ్వాలి. అప్పుడు మనసు నెమ్మదిలోకి వస్తుంది. ఎందుకు కృష్ణ చైతన్యంలో మనసు నిలకడవుతుంది? కృష్ణుకన్నా మించినటువంటి వాడు ఇంకోటి లేదు, కృష్ణుకన్నా మించినటువంటి వస్తువు వేరొకటి లేదు, కృష్ణ చైతన్యం కన్నా ఉత్కృష్టమైనటువంటి సుఖము వేరొకటి లేదు. సుఖపరం అపరం నజాతు జానే హరిచరణ స్మరణామృతేన తుల్యం అన. ఈ హరిచరణ స్మరణ కన్నా ఉత్కృష్టమైనటువంటి సుఖము నాకైతే తెలియదు అంటున్నారు ఆచార్యులు. లేదు, ఆ సుఖం అనుభవించాలి. భక్తి యొక్క లక్ష్యం అదే. చాలా మంది భక్తి చేస్తారండి, లక్ష్యాలు వేరువేరుగా ఉంటాయి. నాకు దుఃఖాలు దూరం కావాలి స్టార్టింగ్ లో, నా కష్టాలు తొలగిపోవాలి, నా ఆర్థిక సమస్యలు సమసిపోవాలి, నా కుటుంబ సమస్యలు పరిష్కారం కావాలి, ఎన్నో కారణాలు భక్తి చేసేదానికి. కానీ భక్తి యొక్క లక్ష్యం అది కాదు అని చెప్పి చైతన్య చరితామృతలు చెప్పండి చెప్పండి. దరిద్రనాశ భవక్షయ ప్రేమ ఫల నాయ్ ప్రేమ సుఖభోగ ముఖ్య ప్రయోజన హాయ్. ఎందుకు భక్తి చేస్తున్నా? నా దరిద్రం నశించిపోవాలి దానికోసం కాదు. భవక్షయ ఈ జన్మ మృతి జరాదన దాటి నేను మోక్షాన్ని పొందాలి అది కూడా కాదు. చాలామంది చెప్తారు కదా కృష్ణ చైతన్యం ఎందుకు చేస్తున్నారంటే జన్మ మృతి జరావేదల నుంచి ముక్తి, భవసాగరం నుంచి ముక్తి, విడుదల, అది కూడా కారణమే. అవన్నీ అప్రయత్నంగానే నువ్వు పొందుతావు. వాటి కోసం ప్రత్యేకించి నువ్వు పాకులాడాల్సిన అవసరం లేదు. భక్తి ప్రయోజనం అది కాదు. ప్రేమ ఫలనాయ్ దరిద్రనాశ భవక్షయ ప్రేమ ఫలనాయ్ ప్రేమ సుఖభోగో. ఏమిటి మన లక్ష్యం? మనం భక్తి చేస్తున్నా అంటే లక్ష్యం ఏమిటి? ఎంజాయ్ ద నెక్టర్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్, కృష్ణ భావనామృతాన్ని ఆస్వాదించడమే లక్ష్యం. కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి ఆ సుఖాన్ని ఆస్వాదించడమే లక్ష్యం. కృష్ణుని యొక్క సంబంధంలో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవించడమే మన లక్ష్యం. ఆ కృష్ణ ప్రేమ ఏం కావాలి మనకు? కృష్ణ ప్రేమ. ఆ కృష్ణ ప్రేమ సుఖాన్ని అనుభవించు, అదే ముఖ్య ప్రయోజనము అని చెప్పి చెప్పడం జరిగింది. అది మన యొక్క భక్తి చేస్తున్నా అంటే కారణం అది. నాకు ఆ కష్టాలు పోవాలి, ఈ కష్టాలు పోవాలి, అది ఆరంభం. అది ఇట్ ఈస్ ద బిగినింగ్. కానీ క్రమేపీ దీన్ని అర్థం చేసుకున్న తర్వాత ఏ స్థాయికి వెళ్ళాలి? కృష్ణ ప్రేమ కావాలి నాకు. ఏం కావాలి? కృష్ణ ప్రేమ. నాకు ఇంకేం వద్దు. ఐ వాంట్ కృష్ణస్ లవ్. ఎందుకంటే ఆ కృష్ణస్ లవ్కు మించి ఇంకేం లేదు. చూడండి, అందరికీ లవ్ కావాలి, అందరికీ ప్రేమ కావాలి. ఎతికేం 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 ఎక్కడ దొరుకుతుంది ఈ ప్రేమని? మన ఇంట్లో దొరుకుతుందా? తల్లిదండ్రుల దగ్గర, మన స్నేహితుల దగ్గర దొరుకుతుందా? మన బంధువుల దగ్గర దొరుకుతుందా? ఆ అమ్మాయి దగ్గర దొరుకుతుందా? వీళ్ళ దగ్గర దొరుకుతుందా? ఎక్కడ దొరుకుతుంది ప్రేమ? ఎవరినైనా ప్రేమిస్తారు? ఎక్కడ పోయినా కానీ మోసపోయాం. ఏం పోయాం? We have been cheated. చివరికి ఎక్కడికి వచ్చాం? కృష్ణ ప్రేమ. ఇది అల్టిమేట్. ఇది ఇక్కడ మనకి ఇంక సంపూర్ణమైనటువంటి సంతృప్తి, కంప్లీట్ కంటెన్మెంట్, ఆ కృష్ణ ప్రేమ. అందుకని మనసుకి ఏమి ఇవ్వాలి? అసామాన్యమైనటువంటి, అసమూర్ధవమైనటువంటి ఆ కృష్ణుని మనసుకిచ్చినప్పుడు మనసు కుదురుపడుతుంది. అందుకని ఏం చెప్పారు? సవై మన కృష్ణ పాదార విందయో అన్నారు. మనసుని ఎక్కడ పెట్టమన్నారు? కృష్ణ యొక్క చిరణాల దగ్గర ఉంచు, అది మనసుకి నెమ్మది అన్నారు. ఎందుకనంటే దానికి మించినటువంటిది ఇంకోటి లేదు గనక. అటువంటి వస్తువుని ఇవ్వాలి మనసుకి, అప్పుడు ఈ మనసు చంచలత లేకుండా ఉంటుంది. దాన్ని ఇచ్చేదానికి ప్రయత్నం అంతా కూడా శత్రు చేదైక మంత్రం అంటే కృష్ణ చైతన్యానికి ఆటంకమైనటువంటి వాళ్ళని నశింపజేస్తుంది. సకల ఉపనిషత్ వాక్య సంపూజ మంత్రం, అన్ని ఉపనిషత్తుల్లో కూడా ఏం ఘోషిస్తున్నారనంటే భగవంతుని యొక్క నామ కీర్తన. ఏముంది ఉపనిషత్తుల్లో? భగవంతుని యొక్క నామ కీర్తన, భగవన్ నామ యొక్క వైభవాన్ని కీర్తిస్తూ ఉన్నాయి ఉపనిషత్తులన్నీ. సంసారోచ్ఛేద మంత్రం, ఈ సంసారాన్ని సమూలంగా నాశనం చేస్తుంది మంత్రము. ఏమిటి? జన్మ మృత్యు జరావేదల్ని తునాతునకలు చేస్తుంది చాంటింగ్. అదే అదొక ప్రయోజనము. అసలు ప్రయోజనం ఏంటి, ముఖ్య ప్రయోజనం ఏంటి? కృష్ణ ప్రేమ. వాటిలో ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి, అప్రయత్నంగానే ఇవన్నీ పొందుతావు. సంసారోచ్ఛేద మంత్రం, సముచిత తమస సంగ నిర్యాణ మంత్రం. తమస అంటే ఏమిటి? చీకటి, అంధకారాన్ని తొలగించేటువంటిది మంత్రము, అజ్ఞానాన్ని తొలగించేటువంటిది మంత్రము. ప్రభుపాల్ వారు చెప్తారు కదా, బై చాంటింగ్ హరే కృష్ణ వన్ విల్ అండర్స్టాండ్ దట్ హీఈస్ నాట్ దిస్ బాడీ. అదే పెద్ద అజ్ఞానం. ఏంటి అన్నిటికన్నా గొప్ప ఇగ్నరెన్స్? అంధకారం, చీకటి ఏంటి? నేనే ఈ శరీరం అని చెప్పను. ఈ మంత్రాన్ని ఆశ్రయించి ఆ మంత్రాన్ని జపించడం వల్ల మనకి ఈ సాక్షాత్కారం కలుగుతుంది. క్రమేపీ నేను ఈ శరీరాన్ని కాదు, అది అసలైన అజ్ఞానం తొలగిపోతుంది. ఎంతవరకు అయితే ఈ శారీరక భావనలో ఉంటాం, చీకటి తొలగలేదు అని అర్థం. ఎప్పుడైతే ఈ శారీరక భావన నుంచి మనం బయటకు వస్తామో, ఏమిటి శారీరక భావన అంటే ఏమిటి? విమానము, అవమానము, కీర్తి, కాంచనము, పొగడతలు, ఇవన్నీ ఉంటాయండి భక్తులు కూడా. అంత సులువుగా పోవి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నన్ను ఎవరికి పొగడలేదే, నాకు సన్మానం చేయలేదే, నన్ను గుర్తించలేదే, ఏంది ఇవన్నీ కూడా ఈ ప్రోడక్ట్స్, ఈ ఆలోచనలు? శారీరక భావన. ఈ భావన నుంచి బయటపడినోడికి ఏం లేదు, ఏ పొగడతలతో పని లేదు. ఈ గోస్వాములు ఉన్నారు, వాడెవడో వచ్చాడు దిగ్విజయ పండిట్ అని, వచ్చి నేను అందరినీ జయించేశాను, నిన్ను కూడా జయించాలి ఇప్పుడు, నాతోటి వాదన కూర్చోన్నాడు. ఈ మూర్ఖుడితోటి నేనెందుకు వాదించాలి, నా టైం అంతా వేస్ట్ చేసుకుని ఎందుకు? మూర్ఖుడి పైన నేను గెలిస్తే నేనేమవుతాను? ఏమవుతాను? మహామూర్ఖుడవుతాడు. ఎవరైనా కానీ మూర్ఖుడితో గెలవబాకండి. ఇప్పుడు మూర్ఖుడిని పైన ఎవరైనా గెలిచారంటే వాడు ఇంకా మహామూర్ఖుడు. అంటే నీ మూర్ఖుడితో నాకెందుకు టైం వేస్ట్? ఏం కావాలి నీకు? నువ్వు ఓడిపోయినట్లు సాటింపు చేయి. నేను ఓడిపోయానన్నాడు. అట్లయితే వీలవుతుంది రాసి ఇవ్వు అన్నాడు. అందరూ చూపించుకోవాలంటే అప్పట్లో ఈ రికార్డర్లు లేవు, రాసి ఇవ్వు పత్రం పైన అన్నాడు. రూపగోస్వామి పత్రం తీసుకొని చక్కగా రాసి ఇచ్చేసాడు, సంతకం పెట్టాడు. రూపగోస్వామి, నేను ఈ పండిట్ చేతిలో ఓడిపోయాను. వాడు తీసుకొని చిందులు వేసుకుంటూ పోయాడు. టైం వేస్ట్ చూడండి, ఎటువంటి కించిత్తు ఆయనకి, మానము లేదు. నా గౌరవం ఏమిటి, నా ప్రతిష్ట ఏమిటి, నేను ఇంత పెద్ద గోస్వామిని ఈ మూర్ఖుడి చేతిలో ఓడిపోయానని చెప్తే ఏమవుతుంది నా పేరు ప్రతిష్టలు? అది లెక్క పెట్టలేదని పోనీ వాడు అనుభవించిన వాడు ఆనందాన్ని. నా టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? వాడితో డిస్కషన్ చేసి ఆ టైం నేను చక్కగా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే, ఆ సమయాన్ని నేను చక్కగా భగవద్భక్తిలో సద్వినియోగం చేసుకుంటాను. అది ఆ స్థితి చాలా ఉత్కృష్టమైనది. అది ఇక్కడ రావాలని అంటే చాలా కష్టం. ఇంకా మనం ఈ శారీరక అవగాహనలో బంధింపబడిపోయినాం. అది సర్వైశ్వ సంసారోచ్ఛేద మంత్రం. ఆ తమస, ఆ చీకటిని తొలగించాలి. అంతకన్నా పెద్ద చీకటి ఈ శారీరక అవగాహన. బిగ్గెస్ట్ ఇగ్నరెన్స్ ఈజ్ కన్సిడరింగ్ అవర్ సెల్ఫ్, అవర్ బాడీ యాజ్ ద సెల్ఫ్. శరీరాన్ని తనుగా భావించుకోవడం అంతకన్నా గొప్ప చీకట్లేదు. అదరా సర్వైశ్వర్య సర్వైశ్వర్యైక మంత్రం. ఈ మంత్రం ఏం చేస్తుంది? సర్వైశ్వర్యైక మంత్రం. ఏమిటి? సమస్త ఐశ్వర్యాల్ని చేకూర్చగలదు ఈ మంత్రము. సమస్త ఐశ్వర్యాల్ని చేకూర్చగలదు. ఏమిటి సమస్త ఐశ్వర్యాలు అంటే? ఎక్కడున్నాయి సమస్త ఐశ్వర్యాలు? ఆల్ ద ఐశ్వర్యస్ ఆర్ విత్ కృష్ణ. ఇప్పుడు చైతన్య మహాప్రభు, నాకు ఏ వద్దు, ధనము వద్దు, జనము వద్దు, సుందరాంగులు వద్దు, కవితాశక్తి వద్దు, అయితే ఏం కావాలి నీకు? ఇవన్నీ వద్దపోతే ఇంకేం కావాలి? ఆయన ఏం కోరుకున్నాడు? కృష్ణ. ఆ కృష్ణలో ఏమున్నాయంటే అన్నీ ఉన్నాయి. ఈజ్ ఫుల్ కంప్లీట్. అన్ని ఐశ్వర్యాలు ఆయనలోనే ఉన్నాయి. సో ఈ మంత్రాన్ని జపించడం వల్ల కృష్ణుడు దొరుకుతాడు. కృష్ణుడు మాధ్యంగా అన్ని ఐశ్వర్యాలు మనకు వస్తాయి. కృష్ణుడు ఉన్నటువంటి వాడికి ఏం కరువు? ఏమైనా కరువు ఉందా? ఎప్పుడన్నా కృష్ణుడు ఉన్నటువంటి వాడు బాధపడి కష్టపడి నాశనమైనటువంటి వాడు ఎవడన్నా ఉన్నాడా? కృష్ణుని నమ్ముకున్నవాడు అసంతృప్తి, కృష్ణుని నమ్ముకున్నటువంటి వాడికి అసంతృప్తి లేదు. పిహెచ్డీ చేసినాడు, అసంతృప్తి చెంది ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు మనకు తెలుసు. ఎన్నో చదువులు చదువుకొని వాడు అసంతృప్తి పొంది ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు మనకు చాలా ఉన్నాయి. ఎంబీబీఎస్ డాక్టర్లు, ఇంజనీర్లు, పిహెచ్డీలు, డాక్టరేట్లు, సైంటిస్టులు, జీవితం యొక్క లక్ష్యము గమ్యము అర్థం కాక తికమక పడిపోయి వాడు లాస్ట్కి ఆత్మహత్య చేసుకుంటాడు. అదే ఒక భక్తుడు, ఒక యోగి అడవికి వెళ్ళి విసుగు చెంది ఆత్మ చేసుకుని అక్కడ చూసాం మన శాస్త్రంలో. అడిగా అర్థం కాక తికమక పడిపోయి లేదు, ఆ పరిస్థితే లేదు. నిజమైన భక్తుడికి ఆ అవస్థ లేదు. ఈజ్ వెరీ సాటిస్ఫైడ్. అందుకని కృష్ణుని నమ్ముకున్న వాడికి అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఆత్మ చేసుకోవాలి? వాట్ ఈస్ ద రీజన్ టు కమిట్ సూసైడ్? వాట్ ఈస్ ద రీజన్ టు ఎండ్ యువర్ లైఫ్? నథింగ్, ఏం లేదు. అందుకని సర్వైశ్వర్యక మంత్రం వ్యసన భుజగ సంతస్త సంత్రాణ మంత్రం. ఏమిటిది వ్యసన భుజగ? దుఃఖం అన్నటువంటి సర్పము. ఈ దుఃఖాన్ని దేంతో పోల్చాడు ఇక్కడ? భుజగ అంటే సర్పము. ఈ సర్పం ఎప్పుడు కాటిస్తూ ఉంటుంది. ఈ దుఃఖమైనటువంటి సర్పాన్ని తొలగించగలిగినటువంటిది ఈ మంత్రం. అటువంటి మంత్రాన్ని ఏం చెప్తున్నాడు కులశేఖరరావు? జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం. అటువంటి కృష్ణ మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉండు. అది మనం ప్రాక్టీస్ చేయాల్సింది. ప్రభుపాల్ వారు చెప్పారు కదా, మినిమం 16 rounds ఫర్ వాట్ పర్పస్? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ వాట్ పర్పస్? ఈ విధి నియమాలు, పదహారమాలు, జపము దేని కొరకు? ఈ భాగవతం ఇవన్నీ దేని కొరకు? జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం. ఆల్వేస్ టు ఆల్వేస్ రిమెంబర్ కృష్ణ అండ్ టు నెవర్ ఫర్గెట్ కృష్ణ. దానికోసం ఇవన్నీ కూడా ఈ టెంపుల్స్, ఈ ప్రోగ్రామ్స్, ఈ క్లాసెస్, ఈ చాంటింగ్, ఈ రూల్స్, రెగ్యులేషన్స్ దేనికి ఇవన్నీ అనంటే ఫర్ దిస్ పర్పస్. ఆల్వేస్ రిమెంబర్ కృష్ణ, నెవర్ ఫర్గెట్ కృష్ణ. చెప్పండి, స్మర్తవ్య సతతం విష్ణోర్ విస్మర్తవ్య నజాతు చేత్ సర్వే విధి నిషేధస్యోర్ ఏతయోర్ ఏవ కింకరా. స్మర్తవ్య సతతం విష్ణు, విష్ణువుని కృష్ణుని సదా స్మరించు. సదా ఆల్వేస్ 24 గంటలు. విస్మర్తవ్య న జాతుచిత్, నెవర్ ఫర్గెట్ కృష్ణ ఈవెన్ ఫర్ ఏ మొమెంట్. ఒక క్షణకాలమైనా కానీ కృష్ణుని మరువవద్దు. చూడండి ఇంకెంత ప్రాక్టీస్ చేయాలి. దానికి ఏం కావాలి? కృష్ణ ప్రేమ. ఈజీ, అది చాలా ఈజీ. ఇప్పుడు మన మెడిటేషన్ అంతా కూడా సెన్స్ గ్రాటిఫికేషన్ పైన. అందుకనే మన కష్టం భక్తుడికి, సాధకుడికి ఏం కష్టం? టగ్ ఆఫ్ వార్, ఈ రెండింటి మధ్య చితికిపోతూ ఉన్నాడు వాడు. ఒక పక్క ఇంద్రియ భోగం, ఒక పక్క కృష్ణ చైతన్యం. అటు పోవాలి ఇటు పోవాలి అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. ఒక పక్క ఇది లాగుతుంది, ఒక పక్క అది లాగుతుంది. మంచి కార్యక్రమం, మంచి సాధన చేసిన తర్వాత వెంటనే మాయలాగుతుంది, ఎరాయిస్తుంది వాడిపైన. ఈరోజు చాలా బాగుంది, మంచి కీర్తన చేశాను, మా చదివాను, మంచి ఉపన్యాసము, మంచి జపం చేశాను, మాయా వెంటనే అటాక్ చేస్తుంది. మాయా సిస్టమ్స్ ఆ రకంగా ఉంటాయి. వీడు ఎందుకని అంటే అబ్బా ఈరోజు బాగుందని చెప్పి కొద్దిగా సడలింపుగా ఉంటాడు, వీడు రిలాక్స్ మూడ్లో ఉంటాడు, అన్నీ బాగా చేశానని అప్పుడు పడుతుంది. వీడు ఎప్పుడు రిలాక్స్గా ఉన్నాడు అప్పుడు పడుతుంది మాయ. ఒక ఐడియా ఇస్తుంది వీడికి అనుభవించాలి, వీడు వెంటనే వెళ్ళిపోతాడు. చూడండి మైండ్ చాలా ట్రిక్కీ, మాయ చాలా ట్రిక్కీ అని మాయకు తెలుసు. ఎప్పుడు వీడు వీక్గా ఉన్నాడు, ఎప్పుడు వీడు స్ట్రాంగ్గా ఉన్నాడు, వీడి స్ట్రెంగ్త్స్ ఏమిటి, వీడి వీక్నెసెస్ ఏమిటి, ఏ టైంలో వీడిని అటాక్ చేయాలి బాగా తెలుసు. ఎక్స్పర్ట్ డివర్ట్, ఇంకెంత ఎక్స్పర్ట్గా ఉండాలి దాని నుంచి బయటపడాలి. అందుకని ఒకే ఒక సాధనం మనకేమిటి, ముఖ్య సాధనం వచ్చి నామం. ఏ కష్టం వచ్చినా వెంటనే మనం కృష్ణ జప సతతం జిహ్వే శ్రీ కృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం బై చాంటింగ్ హరే కృష్ణ అవర్ లైఫ్ విల్ బికమ్ సక్సెస్ఫుల్. సక్సెస్ కావాలి, ఎట్లా సక్సెస్ కావాలి అంటే ఆల్వేస్ రిమెంబరింగ్ కృష్ణ, దట్ ఈస్ అవర్ రియల్ సక్సెస్. హరే కృష్ణ. ఏదైనా ప్రశ్న ఉన్నా? బ్రాహ్మణులకి శిక్ష ఎందుకు? బ్రాహ్మణులు తప్పు లేదు దాంట్లో, రాజుపై తప్పు, బ్రాహ్మణులు ఏమని తప్పు? ముందర బ్రాహ్మణుడికి ఇచ్చేసాడు ఆవుని, మళ్ళీ ఆవు వచ్చి చేరిపోయింది, ఆయన చూసుకోవాలి. ఎవరు ఎందుకు వదలాలి? ఎందుకు అంటే ఈ యొక్క రాజులకు ఒక గుణపాఠం అది. వదిలేస్తే ఇంకేముంది, ఆయన మళ్ళీ చేస్తాడా మిస్టేక్? ఒక రాబోయే రాజులు కూడా చేస్తారా తప్పులు మళ్ళీ మళ్ళీ? ఒక కింగ్లీ ఆర్డర్, ఒక రాజు అనేవాడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత సావధానంగా ఉండాలని దానికి ఉదాహరణ వదిలేస్తుంటే ఇంకేముంది, పాఠమే లేదు మనకు. వాళ్ళు క్షమించేసి పర్వాలేదు లేరా నీ ఆవును తీసుకుపో, నేను ఏ లక్ష ఆవులు నాకు రాజిస్తారులే అని చెప్పి సర్దుకొని పోయి ఉంటే ఇంక రాజుకి పాఠమేముంది? రాజు అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది తెలుసుకోవాలి. దే ఆర్ ఆల్ లెసన్స్. అందుకని ఆ లెసన్ చెప్పాలంటే వాళ్ళు ఒప్పుకోకూడదు, ఒప్పుకుంటే ఇంక లెసన్ ఏముంది? వాళ్ళేం తప్పు చేయలేదు. బ్రాహ్మణుడు ఆ రకంగా కూడా చేసుకోవచ్చు, ఈజ్ వెరీ కంటెంట్. బ్రాహ్మణ అంటే ఆయనకి సంతృప్తి కూడా ఉంది. ఆయన వచ్చింది ఇక్కడ రాజుతోటి, రాజు మిస్టేక్ చేశాడు. కొన్ని కొన్నిసార్లు బ్రాహ్మణులు టీచ్ చేసేదానికోసం ఆ రకంగా కూడా చేస్తారు, వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే రాజుకు ఒక గుణపాఠం చెప్పాలి, లెసన్ ఉంది దాంట్లో రాజుకి. తెలిసి చేసినా తెలియక చేసినా ఎంత జాగ్రత్తగా ఉండాలి, నా విధి నిర్వహణలో నేనెంత జాగ్రత్త వహించాలి అని తెలుసుకోవాలి రాజు. ఆ సీరియస్నెస్, ఒక లీడర్ అని అంటే సీరియస్గా ఉండాలి. నువ్వు సీరియస్గా లేకపోతే డోంట్ టేక్ దట్ లీడర్షిప్, బెటర్ నాట్. రాజు అని అంటే తీవ్రమైనటువంటి శ్రద్ధ కలిగి ఉండాలి, దక్షత కలిగి ఉండాలి. ఆ సామర్థ్యం లేనప్పుడు తీసుకోబాక ఆ బాధ్యత. తండ్రి అని అంటే ఆయనకి లక్షణాలు ఉండాలి, ఆ సామర్థ్యం లేనప్పుడు తీసుకోవద్దు ఆ బాధ్యత. గురున్న సస్యాత్, జననీన సస్యాత్, పతిన్న సస్యాత్, దైవంన సస్యాత్, నమోచయేతి ఆ సముపైతి మృత్యు. రెస్పాన్సిబిలిటీని గుర్తు చేస్తుంది. అందుకని ఈ లీల, ఈ ప్యాస్టర్ దానం చేయని రాజు రాజే కాదు. దానం చేయని వాడు రాజే కాదు అసలుకి. ఇంకా రాజుని ఎట్లంటావు అండి? రాజు యొక్క లక్షణాలు భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు. శౌర్యం తేజో ధృతి దాక్ష్యం యుద్ధే చ పలాయనం దానం ఈశ్వరభావస్య క్షాత్రం కర్మ స్వభావజమన. వాడు దానమే చేయకపోతే వాడు రాజుట్లో అవుతాడు. ఈరోజు రాజులు వాళ్లే మొత్తం తీసుకోవడమే, ట్యాక్సుల రూపంలో దోచుకుంటున్నారు, కానీ ఇచ్చిందేం లేదు. ఇఫ్ సంబడి ఈజ్ నాట్ గివింగ్ ఛారిటీ, ఇఫ్ సమ్ కింగ్, ఇఫ్ ఎనీ కింగ్ ఇఫ్ ఈజ్ నాట్ గివింగ్ ఛారిటీ, ఈజ్ నాట్ ఎ కింగ్, యూ షుడ్ బి రిమూవ్. దానం చేసేవాడే రాజు, దానం చేయకపోతే రాజట్టు. ఆ టైటిల్ ఇచ్చేదానికి లేదు ఆయనకి.
కొంతమంది పాపాలు చేస్తుంటారు, పుణ్యాలు చేస్తుంటారు, బట్ ఆ పాపాలకి తగ్గ శిక్షలు కూడా ఉంటాయి. అట్లానే పుణ్యాలు తర్వాత కూడా భోగించడం ఉంటుంది. ఫస్ట్ మీరు చెప్పారు కదా, బట్ డివోర్షన్ చేస్తున్నా కూడా కొంతమంది తెలిసి తెలియక పాపాలు చేస్తుంటారు, బట్ దానికి శిక్షలు ఎట్లా ఉంటాయి దాని మీద?
సో పాపం చేస్తే పాపం యొక్క పర్యవసానాలు లభించాలి. రాజు ఏమవుతుందంటే ఇంద్రకుమార్ రాజు తర్వాత స్వర్గానికి వెళ్తాడు. ఏంది, కృష్ణుడేని శాప విమోచనుడిని కావించిన తర్వాత ఈయన స్వర్గానికి వెళ్తున్నాడు. ఎందుకంటే ఆ సుఖాన్ని భోగించడానికి. సో భక్తులు కూడా కొన్ని కొన్నిసార్లు తెలియక తెలిసి తప్పిదాలు చేస్తూ ఉంటారు. దాని యొక్క పర్యవసానం ఏమిటి, ఏమవుతుంది? సో మనం చేసినటువంటి తప్పుల్ని మనం తెలుసుకొని మళ్లీ తిరిగి చేయకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పులు చేస్తాం. ఎర్ ఈజ్ హ్యూమన్. ప్రభుపాదులు వారు ఏమన్నారు? ఎర్ ఈజ్ హ్యూమన్. ఇక్కడికి వచ్చింది తప్పులు చేసి, అందరూ చేస్తారు తప్పులు. కానీ ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఏమిటంటే మళ్ళీ నేను చేసింది తప్పు అని చెప్పి అంగీకరించి, అదెవరు అంగీకరించదు కదా. ఎవడన్నా తప్పు చేసిన వాడిని పోయి నువ్వు తప్పు చేశావంటే అంగీకరిస్తాడు వాడు. అది మన పెద్ద డిస్క్వాలిఫికేషన్. తప్పు చేసినాడు నేను తప్పు చేశానని చెప్పి అంగీకరించి ప్రాయశ్చిత్తాన్ని పొందితే పాపం లేదు, ఓకే, ఈ సేవ్డ్. మనకున్నటువంటి రుగ్మత ఏమిటంటే డిసీజ్, తప్పు చేసినాడు నేను తప్పు చేశాను అని అంగీకరించాడు, అది వచ్చిన సమస్య. వాడు భక్తుడు కానీ ఎవడన్నా కానీ ఏదో ఒకటి చేస్తాడు, కూర్చొని పెట్టి ఏం రాయట్లు చేసావని అంటే నేను చేయలేదు ప్రభు అంటాడు. ఇంకా వాడిని ఏం కరెక్ట్ చేస్తాం మనం? ఇంకా ఎట్లా ఆ పాపం నుంచి వాడు బయటపడతాడు? వన్ హ్యాస్ టు అడ్మిట్ దట్ హీ హాస్ కమిటెడ్ అఫెన్స్ ఫస్ట్. అది నేను చేశాను అని ఒప్పుకోవాలి. అది తెలుసుకున్న తర్వాత మళ్ళీ చేయకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అది సొల్యూషన్. అది భక్తుడికి సొల్యూషన్. అది దాన్ని ప్రాయశ్చిత్త అంటారు. అటోన్మెంట్. అటోన్మెంట్ మీన్స్ నాట్ రిపీటింగ్ ద సేమ్ అఫెన్స్ అగైన్ అండ్ అగైన్. అది నాట్ రిపీటింగ్ దట్ అఫెన్స్ ఫర్ ఎవర్. ఎప్పటికీ దాన్ని మళ్ళీ తిరిగి చేయకుండా ఉండడం, అది ప్రాయశ్చిత్తం. అట లేనట్లయితే మనకు కూడా శిక్ష ఉంది, తీవ్రమైనటువంటి శిక్షలు. నోయింగ్లీ కమిటింగ్ అన్ అఫెన్స్, బిగ్ పనిష్మెంట్. తెలిసి తెలిసి మనం భక్తులు మనకని తెలుసు ఏది చేయాలి ఏది చేయకూడదు. ఇక్కడ చాలా ఉన్నాయి మనకు నియమాలు. ధనంతో ఎట్లా మెలగాలి, జనంతో ఎట్లా మెలగాలి, స్త్రీలతోటి ఎట్లా మెలగాలి, ఈ మండే నాలెడ్జ్ క్వాలిఫికేషన్స్ తోటి ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఇక్కడ శిక్షణ ఉంది. తెలుసు కూడా మనం వాటిని మిస్యూజ్ చేసేదానికి పోయామనుకోండి, అవకాశం ఉందని. ఇక్కడ నాకు అవకాశం ఉంది, ఇక్కడ నేను డబ్బు తీసుకోవచ్చు, ఇక్కడ కొంతమంది ఫాలోయర్స్ని లాక్కోవచ్చు, ఇక్కడ కొంతమందిని ఆకర్షించవచ్చు, దట్ ఈస్ డేంజర్. అందుకని మన యొక్క జ్ఞానాన్ని మనం అప్లై చేసుకోవాలి ప్రాపర్గా. ప్రాయశ్చిత్తాన్ని పొందాలి, నువ్వు చేసిన తప్పును అడ్మిట్ చేసుకోవాలి. అప్పుడు నీకు నివృత్తి అవుతుంది క్రమేపీ, యూ విల్ బికమ్ ప్యూరిఫైడ్. మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటే దానికి పరిష్కారం లేదు. యూ హ్యావ్ టు సఫర్ వెరీ అడ్వర్స్ పనిష్మెంట్స్, చాలా తీవ్రమైనటువంటి శిక్షలు అనుభవించవచ్చు. అందుకని భక్తులు చాలా జాగ్రత్తగా ఉన్నాను. భక్తి ఈజ్ వెరీ జాయ్ఫుల్ బట్ డోంట్ మేక్ ఇట్ డిస్టేస్ట్ఫుల్. చాలా టేస్టీ భక్తి అనేది. ప్రభు చెప్తుంటారు కదా, పాయసం లాంటిది భక్తి ఎటువంటిది, కమ్మటి పాయసం లాంటిది. దాంట్లో ఇసుక కలుపుకుంటే ఏమవుతుంది? పాయసంలో ఇసుక కలిపితే ఏమవుతుంది? తినలేమో, బాగానే ఉంది కానీ ఇసుక కలిపేసాం దాంట్లో. చాలా కష్టం దాన్ని ఆస్వాదించడం. అందుకని ఆ ఇసుక ఉండకూడదు. ఏంటి ఆ ఇసుకలో? అనర్ధాలు, సిన్ఫుల్ థాట్స్, సిన్ఫుల్ థింకింగ్, ఈ అనర్ధాలు ఇవన్నీ కూడా ఉండకూడదు. ప్యూర్గా ఉండాలి, అప్పుడు బాగా జాలీగా ఎంజాయ్ చేసి. దీనికి మించింది లేదు, దీనికి మించిన ఎంజాయ్మెంట్ లేదు. కానీ ఇసుక కలిసిందంటే కష్టం. రంధ్రా శ్రీమద్ భాగవతం కి శిల ప్రభుపాద్ కి తాయి గో ప్రేమానందే.